मुनिसिं हस्य कविता वनचारिणः शृण्वन् रामकथानादम् को नयाति परां गतिम् कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता शाखाम् वन्दे वाल्मीकि कोकिलम्। शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये। జ్ఞానానంద స్వరూపులకు శ్రోతలారా, మీ అందరికీ నమస్కరిస్తూ సరస్వతి సహస్రనామంలో ఒక్కొక్క మంత్రాన్ని మనం చదువుకుంటున్నాం ఇప్పుడు రోజు కూడా. ఓం ఐం వద వద వాగ్వాదిని స్వాహ, ఓం ఐం ఓం హ్రీం గురు రూపే మాం గృహ్ణ గృహ్ణ ఐం వద వద వాగ్వాదిని స్వాహ, ఓం ఐం నమశారదే శ్రీ శుద్ధే నమశారదే ఐం వద వద వాగ్వాదిని స్వాహ, శారదా శాశ్వతీ శైవీ శాంకరీ శంకరాత్మికా శ్రీః సర్వాణీ శతఘ్నీ చ శరశ్చంద్ర నిభాననా శర్మిష్టా శమనఘ్నీ చ శతసాహస్ర రూపిణీ శివా శంభుప్రియా శ్రద్ధా శృతి రూపా శృతి ప్రియా శుచిస్మతి శర్మకరీ శుద్ధిదా శుద్ధి రూపిణీ శివా శంకరీ శుద్ధా శివారాధ్యా శివాత్మికా శ్రీమతి శ్రీమయీ శ్రావ్యా శృతి శ్రవణగోచరా శాంతి శాంతికరీ శాంత శాంతాచార ప్రియంకరీ శీలలభ్యా శీలవతి శ్రీమాతా శుభకారిణి శుభవాణి శుద్ధ విద్యా శుద్ధచిత్త ప్రపూజిత శ్రీకరీ శ్రుతపాపఘ్ని శుభాక్షి శివల్లభ శివేతరఘ్ని శబరి శ్రవణీయ గుణాన్విత సార్వీ శిరీష పుష్పాభ శమనిష్టా శమాత్మికా శమాన్విత శమారాధ్యా శితికంఠ ప్రపూజిత శుద్ధి శుద్ధికరీ శ్రేష్ట శ్రుతానంత సుభావః, ఓం ఐం నమః సరస్వతీ చ సర్వజ్ఞే సర్వసిద్ధిప్రదాయిన్యై నమః ఐం వద వద వాగ్వాదినీ స్వాహ, సరస్వతీ చ సర్వజ్ఞ సర్వసిద్ధిప్రదాయిని జగన్మాతాభ్యాం నమః. ప్రియ శ్రోతలరా, సరస్వతి స్వరూపులైన మీ అందరికీ నమస్కరిస్తూ అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి కనుక విషయం చెప్తున్నారు అమ్మవారు సరస్వతి దేవి లీలావతికి. అమ్మా, గిరిగ్రామంలో ఒకనక గృహంలో వశిష్ఠుడు అరుంధతి అనే దంపతులు ఉన్నారు. వశిష్ఠుడు నేను రాజైతే బాగుండు కదా అనేటువంటి భావన చేశారు. వశిష్ఠుడు అరుంధతి అంటే సదృశులు కాదు. ఒకనక వ్యక్తి యొక్క ఒక బ్రాహ్మణి యొక్క పేరు, ఆయన భార్య పేరు కూడా ఇన్సిడెంటల్ గా అరుంధతి. అటువంటి ఆ దంపతుల్లో దీర్ఘకాలం గడిపారు, దీర్ఘ సంతానం, గృహము వ్యవహారాలు సంపదలు పశువులు అన్ని అనుభవిస్తుంటే ఒకనొక రోజు ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు ఒక శిలపై కూర్చుని దారిన పోతున్నటువంటి ఒక రాజుగారిని చూసి, నేను రాజునైతే బాగుండే, నాకు అధికారం ఉంటే బాగుండే అని అనుకున్నారు. ఆ భార్య అయినటువంటి అరుంధతి తన భర్త పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండటం చేత, మమకారం కలిగి ఉండటం చేత, ఆయన్ని విడవలేక నేను ఉండలేను అనేటువంటి భావన చేత సరస్వతి అమ్మవారిని స్తోత్రం చేసి, అమ్మా ఒకవేళ నా భర్త గనక దేహాన్ని చేయించడం నాకన్నా ముందే జరిగితే ఆయన నిన్నటి గదిలోనే ఉండాలమ్మా అని కోరుకుంది. సరస్వతీదేవి అలాగే వరం ప్రసాదించడం, ఆ వరాన్ని అనుసరించి ఒకనొక రోజు వశిష్ట బ్రాహ్మణుడు మరణించడం చేత ఆయన జీవాత్మ జీవసత్త ఆ గృహంలోనే ఆ గిరి గ్రామంలో ఆ బ్రాహ్మణ గృహంలోనే వారి యొక్క పలక గదిలోనే ఉన్నది. ఆ అరుంధతి అనే అమ్మి కూడా దేహాన్ని ఛేదించి భర్తను అనుసరించి ఆ గృహంలోనే తన భర్త యొక్క జీవసత్తాను అనుసరించి ఉన్నది. ఆ గృహంలోనే ఒక మహారాజ్యం రాజుగారు రాణిగారు ఇవన్నీ వాళ్ళిద్దరూ అనుభవిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ రాజుగారు 70 ఏళ్ళు జీవించిన తర్వాత మరణించడం జరిగింది. ఆ రాజుగారు లీల దంపతులు అదే గదిలో వాళ్ళ సంకల్పం చేత పొందబడినటువంటి ఒక మహారాజ్యానికి రాజు రాణి అయి ఉన్నారు. ఆ రాజ్యంలో భర్త చనిపోయి సరస్వతి కటాక్షం చేత అతని జీవాత్మ ఆ అంతఃపురంలోని అడకగదిలోనే ఉండిపోయింది. ఇప్పుడు లీలావతి తన వరాన్ని అనుసరించి తన పడక గదిలోనే ఉన్నటువంటి ఆ జీవాత్మ గురించి విషయం ఏమిటి, దీని వెనకాల ఉన్న జ్ఞాన విషయం ఏమిటి, తత్వం ఏమిటి అనేది సరస్వతీదేవితో సంభాషిస్తోంది. ఇప్పుడు సరస్వతీదేవి అడిగింది ఒక మాట, అమ్మా నువ్వు చెప్పిన దాన్ని బట్టి గిరి గ్రామంలో వశిష్ట బ్రాహ్మణుడుగా అరుంధతిగా ఉన్నది. నేనే కదా అక్కడ 8 రోజులు మాత్రమే అయింది అని నువ్వు చెప్తున్నావు, కానీ ఇక్కడ 70 ఏళ్ల పైన సుదీర్ఘ కాలం జరిగింది. పద్ముడు అన్న పేరు కలిగిన నా భర్త నేను కలిసి ఇక్కడ సుదీర్ఘ కాలం గడిపాం. మళ్ళా నా భర్త అయినటువంటి పద్ముడు ఇక క్రితం జన్మలో వశిష్ట నామధేయుడు, ఈ జన్మలో పద్ముడు అనే పేరు గల ఈయన ఇక్కడ దేహం త్యజించి మరొక చోట సుదీర్ఘకాలం దృశ్యాన్ని అనుభవించడం నేను ఇంతకు ముందే నీ దైవలకు వెళ్ళి చూసి వచ్చాను. అక్కడేమో 60 ఏళ్ళైంది, ఇక్కడ 70 ఏళ్ళైంది, అక్కడ 8 రోజులు మాత్రమే అయింది, ఏమిటి టైం ఫ్యాక్టర్ నాకేం అర్థం కావట్లేదు అని అడిగినప్పుడు ఇప్పుడు ఇక సరస్వతీదేవి ఒక విచిత్రమైనటువంటి విశేషం చెప్తోంది. ఓ లీలా, కాలం ఉండి చూచావు, కాలం యొక్క స్వభావం ఏమిటో చెప్తున్నాను, శ్రద్ధగా విను. దేశ దైర్ఘ్యయం యథా నాస్తి, దైర్ఘ్యం ఒరిజినల్ స్టేట్, ఒక దేశానికి ఒరిజినల్ స్టేట్ ఉందా అండి? ఒరిజినల్ గా భారతదేశం ఇండియా పాకిస్తాన్ రష్యా అనేది స్వభావ సిద్ధంగా ఉన్నదా? స్వభావంగా లేదండి. జనులందరూ కలిసి ఇగో ఇది భారతదేశం అండి, దీని బోర్డర్స్ ఇది, ఇటువైపు సింహళం ఉంది, అటువైపు పాకిస్తాన్ ఉంది, ఇటువైపు చైనా ఉంది, అటువైపు రష్యా ఉంది అని ఆ ప్రదేశానికి మనం భారతదేశం అని పెట్టాం, అలాగే ఈ ప్రదేశానికి రష్యా అని పెట్టాం, ఇంకో ప్రదేశానికి ఆయా వాటి యొక్క దిక్కుల్లో ఉన్న వేరువేరు దేశాల మధ్యగా దిస్ ఈజ్ పాకిస్తాన్, దిస్ ఈజ్ ఇంగ్లాండ్, దిస్ ఈజ్ ఆస్ట్రేలియా, ఈ విధంగా వాటికి ఒక పేర్లు పెట్టాం. కానీ స్వభావ సిద్ధ అసలు స్వతహాగా చూస్తే అన్ని చోట్ల ఉన్నది భూమి, గాలి, ఆకాశం, ఇవే కదా. కానీ వీటిని మనం విభజించాం. సో ఇవి దైర్ఘ్యంగా లేవు. దేశ దైర్ఘ్యం యథా నాస్తి కాల దైర్ఘ్యం తథాంగనే. ఓ అంగన, అదేవిధంగా కాలం కూడా స్వతహాగా ఉన్నది కాదు. కాలం కూడా ఒక రిలేటివ్ ఫ్యాక్టర్, ఒక రిలేషన్షిప్ ప్రకారం ఒక క్రియేటెడ్ ఫ్యాక్టర్ ని మనం దైర్ఘ్యం అదైర్ఘ్యం అంటాం. స్వభావ సిద్ధంగా ఉంటే దైర్ఘ్యం అంటాం. స్వభావ సిద్ధంగా ఉన్నది కాదు దేశం అనేది. ఒక బోర్డర్ కల్పించుకుని దానికి ఒక పేరు పెట్టాం. అట్లాగే కాలం కూడా రిలేటివే కానీ అబ్సల్యూట్ కాదు. నాస్త్యేవేతి యథా న్యాయం కథ్యమానం మయా శృణు. ఈ కాలము ఒరిజినల్ గా ఉన్నది కాదు, రిలేటివ్ గా మాత్రమే ఉన్నది, సంబంధితంగా మాత్రమే ఉన్నది, విషయ సంబంధంగా మాత్రమే ఉంది. కానీ కాలానికి స్వతసత్తా లేదు. ఏదైనా ఒక విషయం తీసుకుని అయ్యా ఇది 2009 మార్చి 31 తారీఖు అనుకుంటున్నాం. అంటే ఈ 2009 మార్చి 31 అనేది ఒకటి ఉందా? స్వతహాగా లేదండి. మనం కాలమానం ప్రపంచానికి అనుకూలంగా అన్ని దేశాలు కలిపి ఒక అనక కాలమానం. జీసస్ గారు జన్మించినటువంటి దినం నుంచి మనం ఇప్పటిదాకా కాలం కొలుచుకుంటూ, ఇది 18వ శతాబ్దం అండి, ఇది 19వ శతాబ్దం అండి, ఇది 20వ శతాబ్దం, ఇది 21వ శతాబ్దం అని పెట్టుకున్నాం. అందుకని ఒరిజినల్ గా 21వ శతాబ్దం అనేది లేదు కదా. ఒక కాలమానం మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నాం, దట్స్ ఆల్. సో ఇట్ ఈస్ రిలేటివ్లీ ఎగ్జిస్టెంట్. అంతేగాని 2010 అన్నటువంటి సంవత్సరం ఏ ఊళ్ళో ఉన్నది, ఒరిజినల్ గా ఉన్నదా అంటే ఒరిజినల్ గా లేదు. ఒకనక లెక్క ప్రకారం ఉన్నది. అలాగే అనేక కాలమానాలు పంచాంగాల్లో చెప్తూ ఉంటారు. ఒక్కొక్క బౌద్ధ కాలమానం, అలాగే కలియుగానికి సంబంధించిన కాలమానం చెప్తాం. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరత వర్షే భరత ఖండే. ఇవన్నీ కూడా స్వతహాగా ఉన్నవి కావు, ఒకనక వసతి కోసం కల్పించబడింది. కనుక దీన్ని ఇది నాట్ ఒరిజినల్ ఎగ్జిస్టెంట్. టైం ఫ్యాక్టర్ కూడా ఒరిజినల్ ఎగ్జిస్టెంట్ కాదమ్మా. దట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎ సర్టన్ కన్వీనియన్స్. అంతవరకు ఈ విషయం మనం నిరూపించుకోవడానికి కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ విను. యథైతత్ ప్రతిభా మాత్రం జగత్ సర్గావభావనం, జగత్ సర్గావభాసనం. యథైతత్ ప్రతిభా మాత్రం జగత్ సర్గావభాసనం, తథైతత్ ప్రతిభా మాత్రం క్షణకల్పావభాసనం. ఇప్పుడు ఈ జగత్తు ఉన్నది. ఈ జగత్తు ఎలా నిర్వచించుకున్నాం? మనం అనేక సార్లు నిర్వచించుకోవడం జరిగింది. ఈ జగత్ అనగా ఏమి? పరబ్రహ్మమునందు ప్రతిభాసగా ఉన్నది. ఇప్పుడు ప్రతిబింబ రూపంగా ఉన్నది అంటే నీళ్లలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు అనుకోండి, సూర్యుడు నీళ్లలో సూర్యుడు ఉన్నాడా లేడు, మరి ప్రతిబింబ మాత్రంగా ఉన్నది. అలాగే ఈ జగత్తు కూడా పరబ్రహ్మం నందు నీళ్లలో ప్రతిబింబ సూర్యుడులాగా ప్రతిబింబ మాత్రంగా ఉన్నది అని అనేకసార్లు చెప్పుకున్నాం కదమ్మా. అలాగే కాలం కూడా పరబ్రహ్మం నందు ప్రతిబింబ మాత్రంగా ఉన్నది అని గమనించు. స్వతహాగా ఉన్నది కాదు, ప్రతిబింబంగా ఉన్నది. స్వతహా ఉనికి లేదు కాలానికి, జగత్తుకి లేదు. కానీ బలానాయన మంచివాడు అంటాం. అంటే మంచివాడు అనే కెమికల్ ఏమైనా ఉందా? మంచి అనేది తయారు చేశారా? ఒక రిలేటివ్ సిచ్యువేషన్ లో అతను ఒక పాజిటివ్ యాటిట్యూడ్ చూసి ఇతరుల నెగిటివ్ యాటిట్యూడ్ తో కంపేర్ చేసి ఇతను మంచివాడు అన్నాం. అంతేగాని మంచి అనే దానికి అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ లేదు, స్వతహా ఉనికి లేదు. మరి ఎట్లా వచ్చింది? ఒక సిమిలి, ఒక కంపారిజన్, ఉపమానంగా, ఉపమేయంగా మనం ఒక సందర్భాన్ని ఇతను మంచివాడు అన్న అనేక సంఘటనలో కొందరు ఆ విధంగా మంచి ఒక మంచి పని చేయట్లేదు కాబట్టి ఇతను మాత్రమే చేస్తున్నారు కాబట్టి వీళ్ళల్లో ఇతను మంచివాడు అని మాట అన్నాం. అందుకని మంచితనం అనేది అబ్సల్యూట్ కాదు. అంతకన్నా మంచి పని కొన్ని చేస్తే అతనికి ఇతను ఇంకా మంచివాడు, ఇతను మంచివాడు అండి, అతను అంతగా కాదు, ఇతను మంచివాడు అంతగా ఇంతగా అని అంటాం వల్ల అక్కడ రిలేటివిటీ మంచి చెడు ఏర్పడుతుంది. అందుకని ఒరిజినల్ గా మంచి లేదు, చెడు లేదు సృష్టిలో. ఇవన్నీ రిలేటివ్. ఈ జగత్ సృష్టి కూడా ఈ రిలేటివ్ దృష్టి చేత అనుభవించబడేదే. అదే అలాగే క్షణము కల్పము ఇవన్నీ కూడా కల్పన మాత్రం, ఇవన్నీ బ్రహ్మమునందే దర్శించబడుతున్నాయి. కాలం కూడా దృశ్యం ఏ విధంగా పరబ్రహ్మమునందు ప్రతిభాష మాత్రంగా అనుభవించబడుతోందో, అలాగే కాలం కూడా పరబ్రహ్మమునందు ప్రతిభాష మాత్రంగా మాత్రమే అనుభవించబడుతుందమ్మా. ఇంకా దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సీక్వెన్సెస్ చెప్తాను చూడు, ఈ కొన్ని సంఘటనలు చెప్తాను చూడు. అనుభూయ క్షణం జీవో నిద్యా మరణమూర్ఛనం. ఒక జీవుడు కొంతకాలం ఒక దేహంతో జీవిస్తున్నాడు, ఒకనొక సమయంలో ఆ దేహాన్ని ఛేదిస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ క్షణంలో దేహం లేనప్పుడు దేహరహితుడైనటువంటి ఆ జీవుడు క్షణకాలంలో మళ్ళా మిథ్యామోహం, ఒకనొక మిథ్యామోహంలో పడి ఇతర పూర్వపు విషయాలన్నీ ఏమరచి నాకు నా ఇళ్ళు నా వాకిళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద నాకు కోపం వీళ్ళంటే నాకు ఇష్టం ఉండదు ఇటువంటివన్నీ కూడా క్షణంలో మరచి సంస్కారం మాత్రం తీసుకుని అన్యథ సంథింగ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ అయినటువంటి మరొక దృశ్యాన్ని దర్శిస్తున్నాడు, మరొక దేహాన్ని పొందుతున్నాడు, మరొక దృశ్యాన్ని దర్శిస్తున్నాడు. భౌతిక దృష్టితో దీన్ని మనం ఏమన్నామంటే మరొక జన్మ అన్నాం. జంట కూడా ఒక స్వప్నం వదిలి ఇంకో స్వప్నంలో ప్రవేశించడం వంటిది. ఒకడు చూడండి, ఒక అన్నాలంటే ఒక బ్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి. ఇంట్లో ఒక రకమైనటువంటి మనస్తత్వంతో ఉంటాం, ఈ మన ఇల్లు భార్య సమస్యలు ఆ భార్య భర్తల మధ్యటువంటి ఈ సాంసారిక సంబంధమైనటువంటి సంఘర్షణలు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ వెన్ వీ గో టు ది ఆఫీస్ ఇట్ ఈస్ అన్ అఫీషియల్ సిచ్యువేషన్. ఆ టైంలో నేను ఒక అధికారిని వగేరా వస్తుంది అంటే దీనికి అన్యథ ఆఫీస్ లో మరొక స్థితి అనుభవిస్తాం. ఆఫీస్ నుంచి ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక మహనీయుల యొక్క పాదపద్మాలు దర్శిస్తున్నప్పుడు అప్పుడు మరొకమైనటువంటి ధ్యాస మరొక విధమైనటువంటి ఆలోచన మనస్తత్వం కలిగి ఉంటాం. అక్కడి నుంచి మన ఆస్తిని ఆక్రమించుకున్న వాళ్ళతో తగదాకు వెళ్తున్నప్పుడు అక్కడ ఇంకో మనస్తత్వం. ఈ విధంగా మనకు ఒక దైనందికంగానే ఆయా సందర్భాల్లో డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ ఆఫ్ పర్సనాలిటీ మనం చేస్తూ ఉంటాం. ఈ ఒక దేహాన్ని వదిలి మరొక దేహాన్ని స్వీకరించడం కూడా ఇటువంటి ప్రాసెసే. అయితే జీవుడు అన్ని సందర్భాల్లోనూ జీవుడుగానే ఉన్నాడు. ఐ రిమైన్ యాజ్ ఐ ఆమ్ ఇన్ మల్టీ సిచ్యువేషన్స్ వేర్ ఎవర్ ఐఎమ్ పార్టిసిపేటింగ్. మై బిహేవియర్, మై అప్రోచ్, మై ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్ గా ఉండొచ్చు, మై గివింగ్ ఆఫ్ మీనింగ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. అంతేగాని ఒక స్నేహితుడు నన్ను కేకలేసాడు అనుకోండి, ఆ మనవాడు కేకలేసాడు అనుకుంటాం. అదే ఒక అధికారి కేకలేసాడు అనుకోండి, అయ్యో మాట్లాడాల్సి వస్తుంది అనుకుంటాం. అదే మనం ఒకళ్ళని మీ కేకలేసాం అనుకోండి, ఆహా ఇది కదా నా అధికార దర్పం అనుకుంటాం. ఒకవేళ పొగిడాడు అనుకోండి, అవును వేదా నేను ఇంతటి వాడికి కదా అనుకుంటాం. అంటే ఆయా సిచ్యువేషన్స్ లో ఒక సెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకో సెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతూ అవన్నీ ఆస్వాదిస్తున్నాం. ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఐఆమ్ కాన్స్టెంట్. ఈ వర్తమానంలో చూస్తున్నదంతా ఒక క్షణంలో చెదించి మరలా మరొక దృశ్యాన్ని చూడటం కూడా ఇటువంటి సీక్వెన్స్ వంటిదే. వాస్తవానికి చిదాకాశమే చిదాకాశ స్వరూపయై చిదాకాశమునందు అనుభూతం దృశ్యానుభూతం చేసుకుంటుంది. ఇంతకు మించి ఇక్కడ విశేషం ఏమి లేదు. ఈ విధంగా భావ పరంపరలు అనేక ఉపాధులుగా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ వర్తమాన టైం ఫ్యాక్టరు ప్లేస్ ఫ్యాక్టరు అనుభూతం అవుతోంది. కానీ టైం ఫ్యాక్టరు ప్లేస్ ఫ్యాక్టరు నేను ఈ లోకల్లో ఉన్నాను ఈ దేహంతో ఉన్నాను అనేది పురాణాలుగా చూస్తే అప్పటికప్పుడు కల్పనే. నేను ఈ ఊళ్ళో ఉన్నాను ఆ ఊళ్ళో ఉన్నాను ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను ఇవన్నీ నేను దృష్టిలో దృష్ట్యా దాన్ని నేను అనేది ఎనలైజ్ చేసేటప్పుడు అవన్నీ నేను అనేది నేనుగానే ఉన్నది. అనేక టైమింగ్స్ అనేక టైం ఫ్యాక్టర్స్ అనేక ప్లేస్ ఫ్యాక్టర్స్ అనేక సిచ్యువేషన్ ఫ్యాక్టర్స్ అనుభవిస్తూ తాను మాత్రం విడిగా ఉంది. సో టైం ఫ్యాక్టర్ కన్నా ప్లేస్ ఫ్యాక్టర్ కన్నా వేరైనది జీవాత్మ, ప్రతి ఒక్కరి యొక్క స్వస్వరూపం. అయితే మాయాబద్ధమై ఉన్నప్పుడు నేను ఇంతటికే పరిమితుణ్ణి, నేను ఇంటి వాడిని, నేను ఐఎమ్ దిస్ టైప్ ఆఫ్ మ్యాన్, దిస్ ఈజ్ వాట్ ఐఆమ్, దిస్ ఈజ్ వాట్ వేర్ ఐఆమ్, దిస్ ఈజ్ హౌ ఐఆమ్ అనేటువంటి ఒక సిచ్యువేషన్ సంబంధించిన కల్పన చేస్తూ నేను జీవులను జీవోహం అనేటువంటి భావనకు బద్ధుడవుతున్నాడు. అందుకని ఇక్కడ ఏం లేదు. చూడండి, ఒక ఆయన ఈ దేహం స్వీకరించినప్పుడు ఈ జీవుడు పొందే అనుభూతులు కొన్ని పాయింట్స్ చెప్తారు వినమ్మా. నేను నిరాధారుడనైనప్పటికీ ఇప్పుడు ఆధారుడను అయ్యాను. దేనికి నిరాధారుడు అంటే ఏంటి? దేని మీద ఆధారపడవలసిన అవసరం అగత్యం లేని వాడు. వన్ హూ ఈజ్ ప్రెజెంట్ బై హింసెల్ఫ్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఎనీథింగ్, మరొకరు క్రియేట్ చేయటమో మరొకరి సహకార కారణమో లేకుండా మనం ఉన్నవాడు. ఇప్పుడు చూడండి, నేను మనందరిలో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని చూస్తే వాట్ ఐఆమ్ అని పరిశీలిస్తే ఐఆమ్ ప్రెజెంట్ బై మై సెల్ఫ్. దీన్నే సత్ చిత్ అంటారు కదండి, సత్, ఐఆమ్ ప్రెజెంట్. ఈ ఐఆమ్ ప్రెజెంట్ అనేది ఎవరైనా తయారు చేశారా నన్ను, లేక నేను ఎవరి చేతనా కల్పించబడ్డానా? అదే ఎవరికి వారే వారి స్వస్వరూపం చూశారు. ఐఆమ్ ప్రెజెంట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ బై ఇట్ సెల్ఫ్. ఎవరో క్రియేట్ చేసింది కాదు, దేని మీద ఆధారపడింది ఉన్నది కాదు. అందుకని నేను నిరాధారుడను అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను దేనిపై ఆధారపడి ఉన్నవాడను కాను, దేహాల మీద కాని, దృశ్యం మీద కాని, జన్మల మీద కాని, కర్మల మీద కాని, వ్యవహారాల మీద కాని, సంబంధాల మీద కాని ఆధారపడలేము. అవి నన్ను సృష్టించుకోలేదు. ఆధారపడి ఉండటం ఏంటండి అంటే ఏంటండి, ఒక వస్తువును ఒకటి తయారు చేసినప్పుడు ఆ తయారు చేసిన వస్తువు ఆ తయారు చేసిన వాడి మీద ఆధారపడి అక్కడికి వచ్చింది. సో దేర్ ఈజ్ సంథింగ్ అపాన్ విచ్ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ డిపెండెంట్ వేర్ బై దిస్ ఆబ్జెక్ట్ హ్యాస్ టేకెన్ ఏ షేప్. ఇప్పుడు నేను అనేది ఎవరు తయారు చేశారు? ఎవరైనా మరొకరు తయారు చేసి దీన్ని తయారు చేశారా? లేదండి. నేను ఈజ్ ప్రతి ఒక్కరి, ప్రతి ఒక్క జీవుడిలోని నేను ఈజ్ ప్రెజెంట్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై సంబడి. మిగతా నాది అనేదంతా సృష్టించబడి ఉండవచ్చు. నాకు సంబంధించినది, లేక నేను చూస్తున్నది, లేక నేను వింటున్నది, ఈ ఇంద్రియ విషయాలన్నిటికీ ఒకనక క్రియేటింగ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, కానీ నేను అనేది దానికి క్రియేటింగ్ ఫ్యాక్టర్ లేదండి. ఈ విధంగా ప్రతి జీవుడు, ఓ లీలాదేవి, ప్రతి జీవుడు కూడా నేను నిరాధారుడను అని తెలిసి ఉండియే ఇంతలోనే క్షణంలో నేను నేను ఈ పాంచభౌతిక జగత్తు దృశ్య దేహంపై ఆధారపడి ఉన్నాను కదా అనేటువంటి సంచిపోయింది. నేను ఈ పాంచభౌతిక వస్తువు అయినటువంటి దేహంపై ఆధారపడి ఉన్నాను అని అనుకుంటూ దేహం అంటే ఏంటండి? ఒక యంత్రం కాదు కదా. మనం యంత్రంలో ఏముంటాయి? దేర్ ఆర్ సర్టన్ డెలివరీస్, సర్టన్ ఫంక్షన్స్ దట్ దిస్ మిషన్ డెలివర్స్. వినటం, చూడటం, స్పర్శించటం, దృష్టి చూడటం, వాసన చూడటం, ఇటువంటి ఫంక్షన్స్ కి ఈ మిషన్ ఆ ఫంక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి అనమాట. సరే, సో బాడీ ఇస్ ఎ మిషన్ వేర్ బై సర్టన్ ఫంక్షన్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. ఇది దేహం. నమస్తే. అటువంటి ఈ పాంచభౌతిక భూతాత్మకమైనటువంటి వస్తువుపై ఆధారపడి ఉన్నాను, నేను ఈ దేహంపై ఆధారపడి ఉన్నాను అని అనుకోవడం ప్రారంభించారు ఈ జీవుడు. కానీ అంతకుముందు దేహం లేనప్పుడు కూడా వారు ఉన్నారు. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు వారు లేరండి, దేహమే సంబంధం లేదు, వారు ఉన్నారు. మనం వారు నిద్ర లేపగానే లేస్తున్నారు. అనగా దేహంతో సంబంధం లేనప్పుడు కూడా వారు ఉన్నారు. కానీ దేహం ఎప్పుడైతే వచ్చిందో నేను ఈ దేహ సంబంధమైన వాడిని అనుకుంటున్నారు మొట్టమొదట. నెక్స్ట్ ఒకసారి కాళ్ళు చేతులు చూసుకుని ఇది కదా నా రూపం అనుకుంటున్నారు. నెక్స్ట్ ఈ చేతులు కాళ్ళతో కూడుకుని ఉన్నటువంటి శరీరం ఉంది చూశారు, ఇదండి నాది, ఈ శరీరం నాది అనుకుంటున్నారు. ఇది ఈ రూపమే నేను, ఈ కాళ్ళు చేతులు తో కనబడేటువంటి ఈ శరీరమే నాది అనుకుంటున్నారు. ఇక ఇంకా ఫర్దర్ గా థర్డ్ పాయింట్, నేను ఈ శరీరంలో ఉన్నాను, ఇంకెక్కడా లేను అనుకుంటున్నారు. నెక్స్ట్, ఈ తండ్రి నాకు చెందినవారు, ఈ తల్లి నాకు చెందింది అని కొంతమంది మనుషులతో సంబంధం పెట్టుకుంటున్నారు. క్రమంగా ఆ దేహంతో నాకు ఇప్పుడు ఇన్నేళ్ళు గడిచాయండి, ఇప్పుడు ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు చిన్నపిల్లవాడిని, క్రమంగా మధ్య వయసుకున్నాను, నెమ్మదిగా యువకున్నాను, మధ్య వయసుకున్నాను, ముసలివాడిని అవుతున్నాను, ఈ దేహంతో నేను ఇవన్నీ అవుతున్నానండి అనుకుంటూ ఉన్నాడు. ఈ కొడుకులు నావాళ్ళు, కూతుళ్ళు నావాళ్ళు, అల్లుళ్ళు నావాళ్ళు, నాకు సంబంధించిన స్నేహితులు నావాళ్ళు, 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 నావాళ్ళు అనుకుంటున్నాడు. ఇంకా కొంత కొన్ని సంబంధాలు కల్పించుకుంటూ, ఈ అందమైన ఇల్లు మా నాది, నేను ఇక్కడ ఈ ఊళ్ళో పుట్టాను, నేను ఈ ఊరికి సంబంధించిన వాడిని, ఈ ఊరు నాకు సంబంధించింది, నేను పుట్టాను, బాల్యం గడిపాను, ఇప్పుడు యువకుడైనాను, అది కూడా గడిచిపోయింది, ఇప్పుడు మధ్య వయసుకున్నాను, అది అయిపోయింది, ఇప్పుడు వృద్ధున్నయ్యాను, నా బంధువులు, నా మిత్రులు, నా కొడుకులు, నా కూతురులు ఇదివరకట్లాగానే ఉన్నారు, ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఆ దేహంతో, దేహ సంబంధంతో పెట్టుకుని వాటి యొక్క కొమ్మల్లాగా, సంసార వృక్షం అంటే ఇదేనండి, వాటి కొమ్మల్లాగా అనేక సంబంధాలు, ఆవేశాలు, మమకారాలు, భావాలు, కోపాలు, ఇష్టాలు, అయిష్టాలు, వీళ్ళు వీళ్ళు నా వాళ్ళు, నా ప్రియము, వాళ్ళ నా వాళ్ళు కాదు, నాకు అప్రియము, ఇటువన్నీ తన చుట్టూ అల్లుకున్నారు ఈ జీవుడు గారు. చూచావా లేవా లీలా? ఇటువంటి క్షమాత్మకమైనటువంటి జ్ఞానమంతా దేహం స్వీకరించిన మరుక్షణం వచ్చిపడుతోంది. అంతకుముందు నేను ఒక దేహం తీసుకోలేదని కాక, ఐఆమ్ ఇండిపెండెంట్ బై మైసెల్ఫ్, ఐఆమ్ నౌ పికింగ్ అప్ ఎ బాడీ, ఐఆమ్ యూజర్ అండ్ దిస్ ఐ విల్ గో అండ్ యూజ్ ఇట్. అక్కడ ఒక వస్తువు ఉందండి, నేను ఆ వస్తువు ఉపయోగించదలుచుకున్నాను. సో అంతకుముందు ఆ వస్తువుతో సంబంధమే లేదు. ఈ దేహం కూడా ఒక వస్తువు లాంటిది, ఆ వస్తువుతో నాకు సంబంధమే లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ దేహమును నేను స్వీకరించదని కాక అనుకున్నాను. ఎప్పుడైతే స్వీకరించామో, ఆహా, ఈ శరీరం, ఈ దేహమే నా రూపము అని, అక్కడ ఒక కర్ర ఉందండి, నేను వెళ్ళి ఆ కర్ర తీసుకున్నాను. ఇంతవరకు తప్పులేదు కదండి, తీసుకుని చేతితో పట్టుకున్నా, పట్టుకుని ఈ కర్రయే నా రూపం, ఈ కర్రకి నేను చెందినవాడిని, ఈ కర్ర ఎక్కడెక్కడ స్పృశిస్తుందో ఆ దాన్ని నా స్పర్శలే అని అనుకోవటం ఎటువంటిదో. ఈ దేహ ఎక్కడెక్కడ ఉంటే అక్కడే నేనున్నాను, ఈ దేహం ఏ ఏ సంబంధాలు కలిగి ఉంటే ఆ సంబంధాలైనా అవి, ఈ దేహానికి ఏమైనా అయితే నా కొంప మునిగిపోయినట్టే, నేను పోయినట్టే, ఇలా ఒక సంబంధం, క్రమపరకమైన జ్ఞానం అంతా వచ్చి పడుతోంది. అయితే ఇటువంటి క్రమపూర్వకమైనటువంటి జ్ఞానం కూడా ఎక్కడ ఉన్నది అంటే స్వస్వరూపంలోనే ఉంది. కాబట్టి దీనికి కారణము అధిష్టానం కూడా చిత్సత్త ఏ అన్నారు. చిత్సత్త కాసేపు సరదాగా నేను దీనికి అసంబంధితుణ్ణి, అప్రమేయుణ్ణి అనే భావం నుంచి సరదాగా ఒక కల్పన చేసుకున్నమాట. ఈ దేహంతో నాకు సంబంధం ఉంది, వాట్ ఎవర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది బాడీ, లెట్ దెమ్ బికమ్ మై ఫ్యాక్టర్స్, సో దట్ ఐ జస్ట్ మేక్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నటువంటి భావన చిరాకాశంలోనే ఉంది. ఇలా చిరాకాశం యొక్క చమత్కారం. అంతేకాని చిత్సత్త మరొకటిగా ఏమీ అవట్లేదు. చిత్సత్త యథాతథమై ఉంటూ నేను దేహం సంబంధించిన జీవసత్తను అనే భావనను స్వీకరించి దానికి సంబంధించిన తదనంతర వ్యవహారాలన్నీ అనుభవిస్తోంది. ఎందుకు అనుభవిస్తోంది అంటే చమత్కారంగా, దట్ ఈజ్ ఇట్స్ ప్లెజర్ అనాలి. అందుకనే ఆనంద స్వరూపం, దానికి ఆనందం కాబట్టి అలా అనుకుంటుంది. అలాగే ఏ విధంగా ఈ దేహ సంబంధాలన్నీ కూడా చిరాకాశమే ఆ రూపాలుగా అనుభూతమవుతోంది, స్వస్వరూపమే అన్నట్లుగానే దృశ్యము, ద్రష్ట, ద పెర్సీవర్, వాట్ ఈస్ బీయింగ్ పెర్సీవ్డ్ అంటే ద్రష్ట, దృశ్యము, అనుభవజ్ఞుడు, అనుభవములు, ది ఎక్స్పీరియన్సర్, ది ఎక్స్పీరియన్సెస్, భావనలు, భావించువాడు, భావనలు, ద ఫీలర్, ద ఫీలింగ్స్, ఇవన్నీ చిత్స్వభావం లేక చిత్ యొక్క స్వభావం, చమత్కారములు, స్వభావములు. ఆయన మనిషికి రెండు కాళ్ళు ఉండను, గుర్రమునకు నాలుగు కాళ్ళు ఉండును, సింహమునకు రెండు చెవులుండును అనేవి స్వభావ సిద్ధమే అయినట్టు చిత్సత్తాకి ఈ జగదనుభవం కూడా స్వభావ సిద్ధం. చిదాకాశం చిత్సత్త అంటే నేను అన్నదానికి ముందే ఆ నేను స్వీకరించే సత్తా, ద ప్రెజెన్స్, ద ఎగ్జిస్టెన్స్, అది ఉంటే నేను అనేది వస్తుంది. అటువంటి చిత్ సత్తా కాకుండా ఎక్కడ ఏది లేనే లేదమ్మా. ఈ జీవన యొక్క వాస్తవ రూపం గుణములా? కాదు. కొన్ని సోషల్ పొజిషన్సా? కావు. అవన్నీ ఆ సందర్భాల్లో వచ్చే సందర్భాల్లో పోయేవి. కొన్ని దేహమా? దేహాన్ని కదిలించేవాడు, కదిలేది దేహం, కదిలించేవాడిని చూస్తున్నాం మనం ఇప్పుడు. కదిలించేవాడు ఆ కదలిక కన్నా ముందున్నవాడు ఈ జీవుని వాస్తవ స్వరూపం. అటువంటి కదలిక, కదిలించటము అనే ఫంక్షన్ కన్నా ముందు ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది చిత్ శక్తి. అన్నిటినీ ప్రేరేపించే శక్తి, ఆలోచనని ప్రేరేపించే శక్తి, శరీరాన్ని కదిలించే శక్తి, భావనని, అది దుఃఖం కావచ్చు సుఖం కావచ్చు, దాన్ని ప్రేరేపించే శక్తి, దాన్ని అందుకని చిత్ శక్తి, చిత్ సత్తా అని మనం టెక్నికల్ గా ఇప్పుడు అనుకుంటున్నాం. శాస్త్ర ఆధ్యాత్మ శాస్త్రం దానికి ఆ టెక్నికల్ నేమ్ ఇచ్చింది. అటువంటి చిత్ సత్తా అంటే జీవుని యొక్క వాస్తవ స్వరూపం, ప్రతి మనలోని ప్రతి ఒక్కరి యొక్క వాస్తవ స్వరూపం. ఓ లీలా, నీ యొక్క వాస్తవ స్వరూపం, నీ భర్త పద్ముడి యొక్క వాస్తవ స్వరూపం, నా యొక్క వాస్తవ స్వరూపం కూడా ఆ చిత్ శక్తి ఏనమ్మా. ఆ సర్వవ్యాపి అయినటువంటి శక్తి నేను జీవుడను అనేటువంటి జీవాహంకారం, దేహాహంకారం, నేను ఈ దేహమునకు సంబంధించిన వాడను అనేటువంటి దేహాహంకారం, ఇదంతా స్వప్నంలో వస్తువులు, స్వప్న ద్రష్ట వస్తువులు పొందినట్టుగా, ఒక ఎక్స్పీరియన్సర్ పొజిషన్ తీసుకున్నట్టుగా స్వప్నంలో, జాగ్రత్తలో కూడా ఎక్స్పీరియన్సర్ పొజిషన్ నుంచి ఈ భావన, ఈ అహంకారాలన్నీ వచ్చిపడుతున్నాయి. కాబట్టి ఈ దేహ సంబంధమైన భ్రమపూర్వకమైన జ్ఞానం కూడా దీనికి కారణము. అంటే హూ ఈజ్ ది రీజన్ ఫర్ దిస్, హూ ఈజ్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ అనేది అనే కారణము, అధిష్టానము, ఇదంతా ఎక్కడ ఉన్నది? ఈ రెండు కూడా చిరాకాశమే, చిస్తయ్య. అందుకని ఇవన్నీ భాష్యంలో లేవు, దృశ్యము భాష్యంలో లేదు, ఆ ద్రష్ట భాష్యంలో లేదు, ఎక్స్పీరియన్సరు భాష్యంలో లేదు, ఎక్స్పీరియన్సెస్ భాష్యంలో లేవు. ఇవన్నీ చిత్సత్త లేక ఆత్మ యొక్క, ఆత్మ ఎందే ఆత్మకు అభిన్నమై ఉన్నాయి. ఇవన్నీ చిత్ యొక్క స్వభావమే కానీ ఇంకేమీ కాదమ్మా. చిత్ ఆ చిరాకాశము కాకుండా ఎక్కడ ఏది లేదు. ఈ జీవునిక వాస్తవ స్వరూపం చిత్సత్తయ్య కదా, అటువంటి చిత్శక్తి సర్వవ్యాపి అయి నేను జీవుడను అనేటువంటి ఒక స్వప్నాన్ని చూస్తోంది. జస్ట్ లైక్ స్వప్నంలో నేను కళ చూస్తున్న వాడిని అనేది స్టార్ట్ చేసి నేను కళ కన్నా ముందే ఉన్నాను అనేది ఏమరుస్తుంది, అట్లాగే జాగ్రత్తలో కూడా నేను ఏ జీవుడు జాగ్రత్త చూస్తున్న వాడిని అనేటువంటి ఒక స్వప్న భావాన్ని ప్రారంభించి ఈ భావానికన్నా ముందే భావాతీతం త్రిగుణరహితం అయినటువంటి సత్స్వరూపం, సద్గురుం తం నమామి అంటారు చూడండి. భావమునకు ఆవల, త్రిగుణములకు ఆవల ఉన్న సత్స్వరూపాన్ని ఏమరిచి కాసేపు నేను భావ భావికుణ్ణి, భావి భావన చేయువాణ్ణి అనేటువంటి ఒకనక రోల్ ప్రారంభం. ఆ రోల్లో ఇమర్స్ అయి నేను దించిన పరిమితుడను అని అనుకుంటున్నాను అంతే. కాబట్టి ఈ దృశ్యము, ద్రష్ట, దర్శనము వీటన్నిటి స్వరూపం చిత్సత్తయ్యనమా. జీవుడు యొక్క స్వరూపం చిత్సత్తయ్య. అందుచేత చిత్సత్తయే జీవుడు దేహి అనే ఒక అనక భావనతో తన యొక్క దర్శనము అనేటువంటి కల్పనను కల్పించుకుని ఈ అనేక లోకాలు, అసత్యములైనటువంటి స్వప్న సదృశ్యమైనటువంటి ఈ లోకాలన్నీ సత్యం వలె అనుభవిస్తోంది. నువ్వు ఇక్కడ అనుభవిస్తున్నట్టు, పద్ముడు అక్కడ అనుభవిస్తున్నట్టు, నేను మీరందరూ భక్తులు, మీరు ఆ పిలిచినప్పుడు పలకాలి అన్నటువంటి భావనతో నేనున్నట్టు, ఇదంతా మనందరి కల్పన. ఇది సత్యము అనే భావనతో దర్శించడం చేత అసత్యములు స్వప్నశీలము అయినప్పటికీ ఈ దృశ్యం అంతా స్వప్నం వలె అనిపిస్తోంది. అప్పుడు లీలావతి అమ్మ, మనం ఇహలోకం పరలోకం అంటాం కదా, అంటే ఒక జీవుడు ఇప్పుడు అనుభవించేది, దేహం పోయిన తర్వాత అనుభవించేది, వీటికి ఏమైనా భేదం ఉందా? పక్కపక్కనవి సరస్వతీదేవి అమ్మా, లీలాదేవి, నీటికి కెరటాలకి, నీరు కెరటము వేరువేరా? బంగారము ఆభరణము రెండు వస్తువులా? బంగారు ఆభరణంలో రెండు వస్తువులు లేవు, బంగారమే ఆభరణంగా కనిపిస్తుంది. అలాగే ఈ ఇహలోకము పరలోకము స్వప్నము ఈ మూడిటికి భేదమే లేదమ్మా, మూడు ఒకటిదైనవే. ఎందుకునంటావా, ఈ ఏ ఇహలోకం ఇప్పుడు అనుభవించబడుతుందో, అంటే ఇప్పుడు నువ్వు ఏది చూస్తున్నావో, ఇత పూర్వానికి ఇది పరలోకం అంతే కదా. అసలు ఇహము పరము బిఫోర్ ద బాడీ, డ్యూరింగ్ ద బాడీ, ఆఫ్టర్ ద బాడీ, ఇవన్నీ కూడా భేద బుద్ధి వల్ల భ్రమచేత కలుగుతున్నాయి. ఈ జగత్తు దృశ్యము భావము నేను అనుభవించేవాణ్ణి, ఇవన్నీ కూడా భ్రమ యొక్క తదనంతర పరిణామాలు. నేను జన్మించువాణ్ణి అనే భ్రమ నుంచి మిగతా అన్ని వచ్చాయి. నేను పుట్టడం అనే ప్రాసెస్ లో నుంచి వచ్చాను అనేటువంటి భ్రమ నుంచి మిగతా అన్ని వచ్చిపోయాయి. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీత రాజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్, నాయన జన్మల కన్నా నేను ముందే ఉన్నవాణ్ణి కాబట్టి జన్మరహితుణ్ణి అని ఆయన గురించి ఆయన చెప్తున్నారు. ఆయన గురించి కాదు, మన గురించి ఆయన అందిస్తున్నారు. నాయన ఈ జన్మలు అనే ప్రహసనం కన్నా ముందే నువ్వు ఉన్నావు అని. సో ఇక్కడ అమ్మవారు కూడా మనకు లీలావతి ద్వారా మనకు చెప్తున్నారు, ఈ జన్మ అనే భావన అనేది కూడా ఒక భావన. భావన కన్నా ముందు ఎవడు ఉండాలి? భావించు వాడు ఉండాలి. సో జీవుడు యొక్క వాస్తవ రూపం భావించు వాడు కాని భావన కాదు. భావనలోంచి దేహము దేహి ద్రష్ట దృశ్యము జగత్ జగత్ దర్శకుడు ఇవన్నీ వచ్చిపడుతున్నాయి. అసలు ఈ జగత్ అనే దానికి స్వప్నంలో దృశ్యానికి అస్తిత్వం ఉందా? స్వప్నంలో ఒక సీన్ కనబడింది, స్వప్న దృశ్యం, స్వప్నంలో ఒక అడవి కనిపించింది, ఆ అడవి నిజంగా ఉందా? లేదు కదా. స్వప్న భ్రమ యొక్క ఒకనొక పరిణామమే కదా. అలాగే ఈ కనపడే జగత్తు కూడా జగత్ స్వప్నము యొక్క ఒకనొక పరిణామ చమత్కారమే గాని, ఈ జగత్ అన్నబడే దానికి స్వప్న దృశ్యంలాగా అస్తిత్వము లేదు, వాస్తవము కాదు. అనగా భ్రమ యొక్క పరిణామం చేత దృశ్యము అనబడేది జగద్ రూపంగా అనుభవమవుతోంది. కాబట్టి తేలేది ఏంటి లీలాదేవి, నువ్వు చూచే జగత్తు, నీ భర్త పద్ముడు చూచిన జగత్తు, ఇతపూర్వం వశిష్ఠ బ్రాహ్మణుడు అరుంధతి అనబడి వారు చూచిన జగత్తు, నేను చూస్తున్న జగత్తు, ఇదంతా ఒకనొక భ్రమను ఆశ్రయించి ఉన్నది. భ్రమను ఆశ్రయించి చూడబడేది వాస్తవం ఎలా అవుతుంది? అందుచేత ఈ జగత్తుకి గురించి మనం చెప్పుకునేటప్పుడు ఒక సిద్ధాంతం చెప్తాను చూడు. ఈ జగత్ అనబడేది ఎప్పుడూ కూడా పుట్టి ఉండనే లేదు, ఉత్పత్తి ప్రకరణం కదండి ఈ జగత్తు. మనం ఇప్పుడు చర్చించేది ఉత్పత్తి ప్రకరణంలోని విశేషాలు కాబట్టి మధ్య మధ్య ఒక బలవత్తరమైన సిద్ధాంతం వస్తూ ఉంటుంది. సరస్వతీ దేవి ఒక డిక్లరేషన్ చేస్తోంది, ఓ సర్వ ఆత్మస్వరూపులైన జీవులారా, మీరందరూ చూస్తున్న జగత్ అనేది ఎప్పుడు ఎట్ నో టైం ఇట్ హ్యాస్ ఇట్ ఈస్ జనరేటెడ్, అసలు దీనికి ఉత్పత్తియే లేదు. స్వప్నానికి ఉత్పత్తి ఉంది, భావన ఊహ కలిపి ఒకనొక ఉన్నట్టుగా అనుభవిస్తున్నాం. జాగృత కూడా భావన ఊహ కలిపి ఒక ఇదంతా ఉన్నది అన్నట్టుగా అనుభవిస్తున్నాం. జీవుడు ఏది ఉన్నది అనుకున్నాడో అది అతని పట్ల ఉంటుందంటే, ఏది లేదనుకున్నాడో అది లేకుండా పోతుంది. ఉన్నది అనుకోవడం వల్ల ఉన్నది, జగత్ కూడా ఉన్నది అనుకోవడం వల్ల ఉన్నది, స్వప్నం ఉన్నది అనుకోవడం వల్ల అనుభవించబడుతుంది. ఇంతకుమించి దానికి స్వతహ అయినటువంటి ఉనికి లేదు, జగత్తు కూడా స్వతహ అయినటువంటి అస్తిత్వం లేదు. అనుభవం చేత అది ఆ రీతిగా జగద్ రూపంగా అనుభవించబడుతుందమ్మా. అటువంటి ఉన్నది అనుకోవడం వల్ల, ఈ తీరు అనుకోవడం వల్ల అనుభవించబడేది వాస్తవం ఎలా అవుతుంది? వాస్తవం ఎలా అవుతుంది చెప్పు. ఈ కారణంగా ఈ జగత్తు జన్మించనే లేదు అనేది సత్యదృష్టులైన మేము సుస్పష్టంగా చూస్తున్నటువంటి పరమసత్యం అమ్మా. ఇక జనించనే లేదు అన్నప్పుడు ఈ జగత్తు ఎప్పుడు తొలగుతుంది అనేది అసందర్భ వాక్యం అవుతుంది. జగత్తు జనించనే లేదు అని మనం ప్రూవ్ చేస్తున్నాం, ఇంకా ఇది ఎప్పుడు పోతుంది అనే ప్రశ్నే లేదు. అసలు జనించనే దానికి మరణించడం ఎక్కడుంది? పుట్టుకెళ్ళే దానికి సాధకుడు ఉంది. కాబట్టి ఓ లీలా, ప్రతిభాష మాత్రంగా జస్ట్ లైక్ రిఫ్లెక్టివ్ సెన్స్, మనస్సు చేత ఏ జగత్తు అనుభవించబడుతోందో దర్శించబడుతోందో అదంతా కూడా చిదాకాశం యొక్క చమత్కారమే. కాబట్టి చిదాకారమే ఆ విధంగా అజ్ఞాన దృష్టికి కనబడుతోంది. చిత్శక్తియే కేవల ఆత్మ ఆత్మ తత్వమే ఈ విధంగా జగద్ రూపంగా అజ్ఞాన దృష్టి చేత అనుభవం అవుతుంది. అనగా ఇక్కడ సిద్ధాంతం ఏంటి, ప్రతి ద్రష్ట తాను చూస్తున్నది తన యొక్క స్వగుణమే జగత్ రూపంగా అనుభూతమవుతుంది. ఆత్మ యొక్క చమత్కారమే స్వస్వరూపమే జగద్ రూపంగా అనుభవం అవుతుంది. ఇదంతా కూడా సర్వదా చిత్ ఆకాశ స్వరూపమే, స్వస్వరూప ఆత్మస్వరూపమే. ఎట్లా చెప్పుకున్నా సరే స్వస్వరూప ఆత్మస్వరూపమే. ఈ దృశ్యాలన్నీ స్వస్వరూప ఆత్మ ఎందు ఆరోపించబడుతున్నాయి. ఇంతకు మించి ఇక్కడ జగత్ అనబడేది ఏమీ లేదు. దృష్టాంతంగా సర్పరజ్జు భ్రాంతి అని శాస్త్రం చెప్తుంటుంది. ఒకడు చీకట్లో మెలికలు తిరిగి ఉన్నటువంటి ఒక వస్తువును చూశాడు. మెలికలు మెలికలుగా తిరిగి ఉంది బారుగా. ఓ నాయన ఈ పాము ఇక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది నేను చూడనే లేదు, పొరపాటున ఈ చివర గనక నా కాలు పడి ఉంటే ఈ బస్సును లేచి నన్ను కచ్చేది కదా, నా నోరంబడే నూరుకు వచ్చేసేది, గిలగిలా తనుకునేవాడిని, కొట్టుకుని చచ్చేవాడిని కదా, ఇంకా నేను చూశాను. ఇప్పుడు నేను ఇప్పుడు కదిలానా అది వెనక్కి తిరిగి పట్టుమని కాట వేస్తుంది, ఏం చేయాలి ఏం చేయాలి బాబో, ఎవరన్నా రక్షిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత ఎవరో కొంచెం ఒక దీపాన్ని తీసుకొచ్చి ఏనాయినా ఏం దీపాలు పడుతున్నా, అయ్యా ఇక్కడ పాము ఉందండి, నా పని అయిపోయిందంటే ఇది వెనక్కి తిరిగి కడవబోతున్నాను, నన్ను రక్షించండి. ఆయన గారు ఒక దీపం తీసుకొచ్చి సార్ అక్కడ మెలికిని తిరిగి ఒకసారి పడుద్ది. ఇప్పుడు ఇది తారేనా, అనవసరంగా ఏదేదో గుర్తు చేసుకుని గబరా పడ్డాని అనుకున్నాడు ఆ పాము భావన చూసినటువంటి భాగసారి. ఇప్పుడు చెప్పండి అక్కడ నిజంగా పాము ఉందా లేదు, మరి పాము భావన ఎక్కడి నుంచి వచ్చింది, పాముకి సంబంధించిన తన సంస్కారం తనకు సంబంధించిన భావాలు తను విన్న కథలు సమాచారాలు అవన్నీ ఒక్కసారి పాము అనేది మన భావనలోకి తీసుకొచ్చి ఆ పామును ఇక్కడ ఆరోపించి తారుపై పామును ఆరోపించబడింది. అలాగే ఈ కనపడేదంతా స్వస్వరూప ఆత్మయే అయి ఉండి తాడును చూచి పాము అనుకున్నట్టుగా స్వస్వరూప ఆత్మను చూచి దృశ్యము జగత్తు అని ద్రష్ట అనుకుంటున్నారు. తన భావన నుంచే ఇదంతా పొందుతూ ఎక్కడో భాష్యాన్ని ఉన్నది అనుకోవడం ఆ సర్పరజ్జు భ్రాంతి లాంటిది అని వేదాంత శాస్త్రం ఒకనక ప్రవచనం చెప్తోందమ్మా. ఈ జగత్తు కూడా తాడులో చూచిన పాము వంటిదే కాని ఈ జగత్ దృశ్యం వాస్తవానికి ఉన్నది కాదు. వాస్తవానికి ఏముంది, కేవల చిత్ సత్తయే ఉన్నది, ది అబ్సల్యూట్ సెల్ఫ్ అని కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకున్నాం మన కన్వీనియన్స్ కోసం, పెద్దల అనుజ్ఞతో గురువుల అనుజ్ఞతో. ఎందుకంటే అర్థం చేసుకోవడం సబ్జెక్ట్ ముఖ్యం కాబట్టి. ఈ అబ్సల్యూట్ సెల్ఫ్ యొక్క ప్రత్యక్ష రూపమే, ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపమే దృశ్యం, అందుకనే లేదు. ఎందుకంటావా, దృశ్యము అనే దానికి ద్రష్ట కన్నా వేరైన రూపం ఉన్నదా అనేది సశాస్త్రీయంగా పరిశీలించబడిందమ్మా. దృశ్యము ఈజ్ ఈక్వల్ టు ద్రష్ట యొక్క అనుభూతి, తప్పితే వేరే లేదు అని ఎంతో స్టడీ చేసి మేము నిర్ణయించాం. అది సుస్పష్టంగా అధ్యాత్మ శాస్త్రవేత్తలందరి చేత నిర్ణయించబడింది. సో ద్రష్టయే దృశ్యమును కల్పన చేసుకుని ఆస్వాదిస్తున్నాడు అనేది ఈ ద్రష్ట దృశ్య న్యాయంలో సిద్ధాంతీకరించబడుతోంది, సుస్పష్టమవుతోంది. అనగా ద్రష్టయే దృశ్య రూపంగా తనను తాను కల్పించుకుని, అంటే చిత్సత్తనే తనను తాను అంటే చిత్సత్తను ప్రత్యక్ష జగత్తుగా చూస్తున్నాడు. ఇలా అనేక దృష్టాంతాలు మనం చెప్పుకోవచ్చమ్మా. మనం తరంగం అంటాం, తరంగం అంటే జలం అండి, ఇది తరంగం అండి, జలం వేరు తరంగం వేరా? ఎప్పుడైనా జలం వేరు తరంగం వేరు అని ఎవరు నిరూపించలేరు కదా. అలాగే ద్రష్ట అండి, ద్రష్టకి ఏమాత్రం సంబంధం లేని దృశ్యాన్ని అనుభవిస్తున్నాడు అని లౌకికంగా అనిపించినప్పటికీ అధ్యాత్మ జ్ఞాన దృష్టి చేత చూస్తే ద్రష్ట భావన చెయ్యని దృశ్యం అంటూ ఏది అనుభవించాడు. ద్రష్ట యొక్క భావనయే దృశ్య రూపంగా ద్రష్టకు ప్రాప్తిస్తోంది అనేది మేము గమనిస్తున్నాం. ఏ విధంగా, జలమే తరంగ రూపంగా ఉన్నది, అంతేగాని తరంగం అనేది ఏది రాలేదు అని అనుకున్నట్టుగా. కాబట్టి ఈ సృష్టి ఆరోపిత మాత్రం, యాట్రిబ్యూట్, నియర్లీ యాట్రిబ్యూటెడ్. ఏ మీద యాట్రిబ్యూటెడ్? చిత్ శక్తి మీద, చిత్ సత్తా మీద. ఐ ఐఎమ్ ఎగ్జిస్టెంట్ సత్ అంటారు దీన్ని. నేను ఉన్నాను, నేను సర్వ అని తెలుసుకోవడం అనేటువంటి ఒక ప్రాపర్టీ కలిగి ఉన్నాను. దీన్ని చిత్ సత్త అంటారు. ఈ చిత్సత్త మీదే మిగతా తెలుసుకునే వారి చేతనే తెలియబడేదంతా భావన మాత్రంగా కల్పించబడటమే జగత్ యొక్క దృశ్యం యొక్క రూపం. ఒకవేళ ఎవరికైనా వేరు సృష్టి కనబడుతుందంటావా? లేదా అవునమ్మా, ఈ నువ్వేమో ఈ కనపడే దృశ్యం అంతా ద్రష్ట యొక్క రూపమే, అంటే నా చేతి చూడబడేదంతా నా యొక్క రూపమే అని నువ్వు స్వప్న సదృశ్యమైంది. స్వప్నం చూచేవాడి యొక్క కల్పనయే కదా, జాగృతి కూడా జాగృతి చూచేవాడి కల్పనే. కాబట్టి దృశ్యము నా కల్పనయే అని నువ్వు అంటున్నావు, గాని నాకు అలా అనిపించట్లేదు కదమ్మా. ఏమొక్కడో బాహ్యనున్నటువంటి సంఘటనలతో కూడిన వ్యవహారం నేనేమో అనుభవించేవాడిని, ఇదేమో అనుభవాలు నా మీదకి వచ్చి పడుతున్నాయి అని కదా నాకు అనిపిస్తుంది. నువ్వు కొత్త రకంగా చెప్తున్నావు కదమ్మా అన్నది లీల. అప్పుడు సరస్వతీదేవి, అమ్మా లీల, ఒకవేళ ఎవరికైనా వేరు సృష్టి వేరు నేను వేరు అని అనిపిస్తూ ఉంటే దానికి కారణం మేము చాలా వెతికామమ్మా, సశాస్త్రీయంగా పరిశీలించాం, అంతా అయిపోయిన తర్వాత తేలింది ఏంటి అంటే అవిచారణ చేత హ్యావింగ్ నాట్ ఈ దృశ్యం ఏమిటి అనేది హ్యావింగ్ నాట్ బీన్ ప్రాపర్లీ అండ్ ఇన్ డెప్త్ అనలైజ్ కాకపోవడం చేత, అంటే ద్రష్ట అసలు ఈ దృశ్యం ఏమిటి అని చాలా డీప్ గా పరిశీలించకపోవడం చేత, ఈ దృశ్యం వేరు నేను వేరు అనేటువంటి అభ్యాస వశం చేత, ఈ రెండు కారణాల వల్ల దృశ్యము ఆత్మ యొక్క స్వరూపం కాదు, మరి ఏదో ఎవరో కల్పించింది, నా మొహం నా నెత్తి మీద పెట్టింది అని అనిపిస్తోంది. చిదాకాశమే స్వప్రకాశం చేత జగదాకారంగా కనపడుతోంది అన్నది ఇక్కడ సిద్ధాంతం అమ్మా. కాబట్టి మనం ఎప్పుడైతే చిత్సత్తయే స్వప్రకాశపూర్వకంగా జగదాకారంగా తనను తాను ఆస్వాదించుకుంటోంది అనేది సిద్ధాంతమైనప్పుడు దృశ్య పదార్థం మిథ్యయే, స్వప్న దృశ్యం ఈ విధంగా మిథ్యయో, ఈ జాగృత దృశ్యం కూడా మిథ్యయే, ఒరిజినల్ గా లేనిది కానీ యాట్రిబ్యూటెడ్ అనుభవించబడుతుంది. ఇక ద్రష్ట అనేది కూడా మిథ్యయే. అమ్మా సరస్వతీదేవి, ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న వేస్తానమ్మా, నాపై దయతో నాకు వివరించు నా జ్ఞాన వృద్ధి కోసం. ఈ జీవుడు పుడుతున్నాడు, మరణిస్తున్నాడు, మరణించడం మనం చూస్తున్నాం, జీవులందరూ మరణించడం మనం చూస్తున్నాం. అలాగే ఈ అనేక మరణ వార్తలు వింటున్నటువంటి ఈ విని ఆయన కూడా ఒకనకొకడు మరణించడం జరుగుతుంది అనేది విని ఆయనకు కూడా తెలుసు, ప్రతి జీవుడికి తెలుసు. ఒకనప్పుడు ఈ దేహం నశించబోతున్నది, దృశ్యం తత్ నశ్యం, మరణం అనేది సంభవించబోతోంది. ఇప్పుడు అమ్మా నా అనుమానం ఏంటంటే, అసలు ఈ మరణిస్తున్నప్పుడు ఏది పోతోంది, ఏది ఉంటోంది, ఏది కొనసాగుతోంది, ఏది ఎట్లా పరిణమిస్తోంది, పోతున్నదేమిటి ఉంటున్నదేమిటో, కొనసాగుతున్నదేంటి పరిణామం ఏంటి, ఏం జరుగుతుంది జీవుడికి సంబంధించి మరణం తర్వాత, ఈ విషయం నాకు కొంచెం చెప్పమ్మా. సరస్వతీదేవి పక్కపక్క నవ్వుతూ, అమ్మా లీల, మరణం అనేది సర్వజీవులు పొందటం అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఈ జీవుడికి మూడు దేహాలు ఉన్నాయి, ఒకటి ఈ భౌతిక దేహం, రెండు మానస దేహం, దాన్ని సూక్ష్మదేహం అంటారు, ఆలోచనా దేహం, భావనా దేహం దాన్ని మానస దేహం అన్నారు, మూడు ఈ రెండిటికి ఈ శరీరం నాది, ఈ ఆలోచన నాది అని ఎవడనుకుంటున్నాడో, నేను అనుకునేటువంటి సాక్షి దేహం, ఆత్మదేహం, చిద్దేహం అంటారు దాన్ని. ఇప్పుడు ఈ మూడిట్లో మరణము అనేది కేవలం భౌతిక దేహానికి స్థూల దేహానికి సంబంధించింది మాత్రమే. అనగా ఒక జీవుడు స్థూల దేహం నశించినప్పటికీ అతని భావములు, అతని ఆస్తులు, అతని అభిప్రాయములు, అతని కోరికలు, అతని అభిరుచులు, అతని ఉపలాటములు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సూక్ష్మదేహం యొక్క వివిధ విభాగాలు వంటివి. చమత్కారం వంటివి. ఓకే, సూక్ష్మదేహం యొక్క చమత్కారాలు వంటివి. లేక దీనిని ఈ మానసిక దేహము, సూక్ష్మదేహము, ఆతివాహిక దేహము అంట. ఆతివాహిక దేహం అంటే ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటుంది. ఆతివాహిక దేహం అంటే ఈ దేహాన్ని నడిపించే దేహం అనమాట. ది ఆపరేటర్ ఆఫ్ దిస్ బాడీ హ్యావింగ్ సెన్సెస్ అండ్ డిసిషన్ మేకింగ్ ఈ ఆతివాహిక దేహం ఉంది చూచావు, అది మాత్రం యథాతథంగానే ఉంటుంది, కొనసాగుతుంది. భౌతిక దేహం పోతే నశిస్తుంది. పోతే ఈ భౌతిక దేహం నశించినప్పుడు బంధువులు ఎవరుకుంటారు, ఈయన చచ్చిపోయాడనుకుంటారు. కానీ అతనిలో ఆతివాహిక దేహ చమత్కారాలు అయినటువంటి ఆతివాహిక దేహము, దానికి సంబంధించినటువంటి వింగ్స్ అందగినటువంటి భావాలు, ఆత్తులు, అభిప్రాయాలు, కోరికలు, అభిరుచులు, ఊబలాటాలు ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అలా కొనసాగుతున్నాయి అనడానికి ఏదైనా దృష్టాంతం చెప్పమ్మా అని ఇంకొంచెం బాగా అర్థమవుతుంది మాకు. అప్పుడు సరస్వతీదేవి ఒక చిన్న దైనందికమైనటువంటి దృష్టాంతం చెప్తాను చూడు. ఒక ఆయన అనేక ఆర్తులు, అభిప్రాయాలు, భావాలు, అభిరుచులు, ఊబలాటాలు, కోరికలు ఇవన్నీ కలిగి ఉన్నాడు. ఇప్పుడు అతను నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు అవన్నీ ఏమవుతున్నాయి, పోతున్నాయా, లేకుండా పోతున్నాయా, లేదు. కించిత్ మౌనం వహించి ఉన్నాయి, కాసేపు సైలెన్స్ బాక్స్ లో పెట్టబడి ఉన్నాయి. అప్పుడు అతను స్వప్నంలో ఇంకోటేదో చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ద డీటెయిల్స్ ఆఫ్ జాగ్రత్త, నేను ఫలాని బెడ్ మీద పడుకున్నాను, ఫలాని వాళ్లతో ఉదయం సంభాషించాను, మధ్యాహ్నం పోట్లాడాను, సాయంకాలం గొడవ చేశాను, ఇవన్నీ కూడా అక్కడ లేవు స్వప్నంలో. స్వప్నంలో మనకు దృశ్యం చేస్తున్నప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఏమైనాయి, మౌనంగా ఉన్నాయి. అంటే దే ఆర్ ఇన్ ద ఇనాపరేటివ్ స్టేట్. ఏ విధంగా అయితే ఒక కారు నడిపేవాడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు కారు నడపడం అనేది అతనిలో మౌనం వహించిందో, మళ్ళీ కారు ఇస్తే అది బయలువెళుతుందో, ఈ ప్రాపంచకు సంబంధించిన భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు, ఆవేశాలు, ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా నిద్రపోయే వాళ్ళు మౌనం వహించున్నాయి, లేకుండా పోలా. మళ్ళా నిద్ర రావగానే ఎగైన్ దే ఆర్ స్టార్టింగ్. అదేవిధంగా గాఢ నిద్ర సమయంలో మనో విశేషాలన్నీ లేక వికారాలన్నీ ఎట్లా అనుకున్నా పర్వాలేదు, మనసుకు సంబంధించిన జ్ఞానం ఇటువంటివన్నీ కూడా అప్రకటితంగాను జడంగాను ఉంటుంది. అంతేకాని లేకుండా పోవటం లేదు. ఇదే మనకు దృష్టాంతం. మరణించిన తర్వాత అతనికి సంబంధించిన భావములు, ఆర్తులు, అభిప్రాయములు, కోరికలు, అభిరుచులు, ఉపలాటాలు పోలేదు, అప్రదర్శితమై మరలా మరొక చోట ప్రదర్శితం అవుతోంది. ద బాక్స్ ఇస్ బీయింగ్ రీ ఓపెన్ ఎట్ సమ్వేర్ ఎల్స్ అన్నదానికి ఇదే మనకు దృష్టాంతం అమ్మా. ఈ సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు అనగా ద క్రేజ్ ఫర్ వాట్ ఈస్ బీయింగ్ సీన్ సంబంధించినటువంటి ఆవేశం ఉన్నంత వరకు ఇల్యూజన్, మోహం కొనసాగుతూనే ఉంటుంది. దృశ్యంతో సంబంధం, వాళ్ళటువంటి వాళ్ళు, వీళ్ళటువంటి వాళ్ళు, వాళ్ళ మాట అన్నారు ఫీల్ అవ్వాలి, వీళ్ళ మాట అన్నారు ఫీల్ అవ్వక్కర్లేదు, ఇటువంటివన్నీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ మోహం ఎక్కడికి పోదు. ఎంతంత కాలం అయితే దృశ్యంపై భావన అనే ఆవేశంతో దర్శించబడుతుందో అప్పటి వరకు మోహం కొనసాగ. మోహం అంటే ఏంటి, అక్కడ ఒకటి ఉంటే ఇంకోటి అనిపించడం. ఆ పాంచభౌతిక శరీరం ఉంటే నా కొడుకు, నా కూతురు, నన్ను అనేవాళ్ళు, నన్ను ఆనంద వాళ్ళు, నాకు ప్రియమైన వాళ్ళు, నాకు అప్రియమైన వాళ్ళు, ఇటువంటివన్నీ అనిపించడం. అక్కడ వాస్తవాన్ని మన చేత దర్శించబడేది మన దేహం లాంటి మరొక దేహం మాత్రమే, మిగతాదంతా కల్పనే. ఈ కల్పననే సంసారం, ఇదే మోహం. ఈ మోహం కొనసాగుతూనే ఉంటుంది ఎంతంతకాలం సూక్ష్మదేహం ఉన్నంతకాలం. అంతేకాదు మరల ఈ భావావేశాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేర్ ఇస్ నో లిమిట్. మోహం నశించాలి. ఇందులో ఏది సత్యమో అనేటువంటి జ్ఞానం వికసించినంత కాలం దృశ్యం పట్ల మోహం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మోహం కొనసాగినంత కాలం ఈ భావావేశాలు ప్రదర్శితం అవుతూనే ఉంటాయి, మళ్ళా అప్రదర్శితం అనే బాక్సులోకి వెళ్తూ ఉంటాయి, మళ్ళా ప్రదర్శితం అవుతూనే ఉంటాయి. ఈ దేహాలకి అంతు లేదు, ఈ అనుభూతులకి అంతు లేదు, ఈ సంబంధ బాంధవ్యాలకి, దుఃఖాలకి అంతు లేదు. దీనంత దీర్ఘ సంసారం, సంసార సాగరం అన్నాం. కాబట్టి ఈ దృశ్యంకు చెందినటువంటి అనుభవము స్వభావ సిద్ధంగా ప్రాప్తిస్తూనే ఉంటుంది. మోహం వికసించిన ప్రతి సందర్భంలోనూ అర్థంలో ప్రతిబింబంలాగా ఆత్మ ఎందు ఈ జగత్తు ఇలా ప్రతిభాత్మ రిఫ్లెక్ట్ అవుతూ ఇది బాహ్యాన ఉన్నట్టుగా సంసారిక దృష్టికి అనుభవం అవుతూనే ఉంటుంది. అయితే దృశ్యంలోని మార్పు చేర్పులు ఉన్నాయి, ఒక అర్థం ఉందమ్మా. ఆ అర్థంలో ఒక ఆయనకు దృశ్యం ప్రతిబింబిస్తోంది. ఆ దృశ్యంలో వస్తువులు తీసివేయబడుతున్నాయి, ఉంచబడుతున్నాయి. ఆ అర్థానికి ఏమైనా మార్పు ఉందా? అర్థం తనలో ప్రతిబింబించేటువంటి వస్తువుల మార్పు చేర్పులు అర్థం పొందుతుందండి. అర్థంలో నా మొహం చూశానండి, ఓ మాదిరి అందమైన మొహం, ఇంకొక మొహం చూశాను, చాలా అందమైన మొహం, ఇంకొక వస్తువు చూశాను, ఇంకోటి అర్థం అందరూ ఏమొస్తే అది రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఆ వస్తువు చేత అర్థం ఏమైనా మార్పు గాని చేర్పు గాని పొందుతుందండి. అలాగే మనం మనస్సు అనేది కూడానండి ఆయా విషయములు పొందుతూ ఉండవచ్చు కాక, కానీ మనో దర్పణంలో ఇది ప్రతిబింబమే గాని మనస్సు అనేది దర్పణం, దానికి అందులో ప్రతిబింబించే వస్తువుకి దానికి సంబంధం లేదు. అది ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపం. ఆత్మ గాని అంటే మనో ప్రత్యక్ష రూపమైన ఆత్మకు దాని సమక్షంలో జరిగే వస్తువులు ప్రతిదీ తాను ఎందు ప్రతిబింబిస్తున్నప్పటికీ జీవుడు అనుభవాలు జన్మలు కర్మలు పునర్జన్మలు అనేక దృశ్యాలు అనేవి ఈ చిదాత్మ ఎందు దర్పణంలోని వస్తువుల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఏ విధంగా అయితే ప్రతిబింబించే వస్తువుల చేత దర్పణం మార్పు చేర్పులు పొందదో ప్రతి జీవుని యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి చిత్సత్తా చేత చిత్సత్తాలో ప్రతిబింబించే ఈ జన్మల వల్ల కర్మల వల్ల దుఃఖాల వల్ల వ్యవహారాల వల్ల సంబంధాల వల్ల వాటి యొక్క రాకపోకల వల్ల చిత్సత్తా ఏ మాత్రం మార్పు చెందదు. ఏ విధంగా దర్పణం మార్పు చెందదు. మరొక విషయం లేదా ఇక్కడ జీవ చైతన్యం ఉంది చూచో. జీవ చైతన్యం అంటే జీవించుట అనేటువంటి ఒక ఆపరేషన్ నిర్వర్తించే దాన్ని జీవించడం, దేహాన్ని స్వీకరించడం, దాన్ని పని చేయించడం, ఇదే కదండి జీవించడం అంటే. భావాన్ని స్వీకరించడం, ఆ భావాన్ని ఆపరేట్ చేయడం, ఇది జీవ చైతన్యం అంటారు. చైతన్యం అంటే కదులుచున్నది. ఇప్పుడు మనం జీవుడు అని చెప్పేది కదల్చబడినది, దేహము కదల్చబడినది, దృశ్యము కదల్చబడినది, భావన కదల్చబడుతున్నది, అనుభూతి దుఃఖము కదల్చబడుతున్నది. ఎవరైనా నేను దుఃఖిస్తాను అనుకోకుండా దుఃఖమే ఉండదండి. కాబట్టి దుఃఖానికి ముందు కారణం ఏంటండి? నేను దుఃఖించగాక అని ఒక భావన. ఆ భావనను ఇగ్నైట్ చేసేటువంటి తత్వం ఏదైతే ఉండారో దాన్ని జీవ చైతన్యం అంటారు. ఆ జీవ చైతన్యం అనేదానికి మృత్యువు లేదు. ఆత్మ ఉన్న చోట జీవ చైతన్యం అనేటువంటి చెయ్యి ఉన్న చోట అది కదలగలిగే, దాన్ని కదలగలిగే శక్తి కూడా ఎకాంపనీ అయ్యే ఉంటుంది కదా. ఆత్మ ఉన్న చోట జీవ చైతన్యం ఆశ్రయించే ఉంటుంది. జీవ చైతన్యంకు ఆత్మకి తేడా లేదు, ఆత్మ నుంచి అది బయలువెళ్తుంది. కాబట్టి అటువంటి జీవ చైతన్యానికి వాస్తవానికి మృత్యువే లేదు. అనగా మననము అనే ఒక యాక్షన్ స్వరూపంగా కలిగినటువంటి సూక్ష్మదేహం, ఆదివాహిక దేహం ఎవరి యొక్క కర్తృత్వం అయి ఉన్నదో, ఎవరి యొక్క మేకింగ్ అయి ఉన్నదో ఆ మేకర్ ని చిదాత్మ అన్నారు. అంటే నేను జీవుడను అనే ఒక ఫీలింగ్ ఫంక్షన్ కి ఎవరు అధికారియో ఎవరు కర్తయో అదే చిదాత్మ. అటువంటి చిదాత్మకి చావు పుడకలు ఉండవు. దేహానికి ఉండొచ్చు కానీ చిరాత్మకు ఉండదు. ఈ ప్రతి జీవుని యొక్క వాస్తవ స్వరూపం చిరాత్మయే కాని స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు. ఈజ్ థాట్ అతని స్వరూపం థాటు కాదు, బాడీస్ బీయింగ్ థాటు కాదు. కాబట్టి మృత్యువు అనేది పాంచభౌతిక దేహమునకు మాత్రమే పరిమితమైంది. అది కూడా అద్దంలో ప్రతిబింబంలాగా చైతన్యమునందు ఈ శరీరం యొక్క రాకపోకలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఒక అర్థం తీసుకున్నామండి, అందులో ఏ దృశ్యం ప్రతిబింబించట్లా. ఇప్పుడు అర్థానికి వచ్చే లోపం ఏమైనా ఉందా? ఏం లేదు కదా, ప్రతిబింబిస్తోంది. అర్థం యథాతథం కదా. అంతేగాని అర్థం తనలోని వృక్షముల రూపమును పొందెను, తనలోని గోడ రూపమును పొందెను, తనలో ప్రతిబింబించే వస్తువు రూపం పొందెను అని ఎవడైనా అంటాడండి? అర్థం తనలో ప్రతిబింబించే వస్తువుగా ఎందుకు మారుతుందండి? ప్రతిబింబించే వస్తువులు మారచ్చు గాని అర్థం ప్రతిబింబించటం స్వభావ సిద్ధం. అలాగే చిదాత్మ జీవ చైతన్యం ఈ రెండు స్వభావ సిద్ధం. ఈ రెండు విషయముల మార్పు చేర్పుల చేత గాని, దేహాల మార్పు చేర్పుల చేత గాని, దృశ్య భావనల యొక్క మార్పు చేర్పుల చేత గాని అదట్ అయ్యేవి కావు. అర్థంలో ఏది కనపడితే ఉంది, అర్థానికి ఏముంది? అలాగే ఈ చిరాత్మ జీవ చైతన్యము అనగా అర్థము, అందులో దృశ్యము దృశ్యమానం అవటం, ఈ రెండు కాన్స్టెంట్. ఏది దృశ్యమానం అవుతుంది అనే మార్పు చెందుతుంటుంది. మార్పు చెందనిది చిదాత్మ. ప్రతి దేహంలోనూ ప్రతి దేహికి ప్రతి వ్యక్తికి సంబంధించి మార్పు చెందనిది ఏదైతే ఉన్నదో అది చిదాత్మ. ఏది మార్పు చెందుతుందో అది చిదాత్మ దర్పణంలోని దృశ్యం వంటిది. కాబట్టి శరీరం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా జీవ చైతన్యం యథాతథం. స్మృతి అనేది అనేటువంటి శక్తి యథాతథం. అయితే వర్తమాన స్మృతి జ్ఞానాన్ని అనుసరించుంటుంది అంతవరకే. ఇతపూర్వం తన స్మృతి యందు ఏ ఏ విషయములకు నేను సంబంధించిన వాణ్ణి అనే భావన కొనసాగుతూ ఉంటుందో దాన్ని బట్టి తదనంతర శరీరం ధారణ చేయబడుతోంది. అలా అనుభూతి పొందడం అనేది ప్రారంభమైన తర్వాత మళ్ళా కాలము యొక్క ప్రారంభం, ఆ కాలం యొక్క క్రమము జగత్తు, తల్లి తండ్రి, వయస్సు, జ్ఞానం, బంధువులు, రుచులు, ప్రయత్నాలు, స్థానాలు, వృద్ధి, క్షేమం, ఇవన్నీ చిదాకాశమునందే చిత్సత్త స్వప్న సదృశ్యంగా దర్శించడం జరుగుతోందమ్మా. నేను జన్మించాను, వీళ్ళు నా తల్లిదండ్రులు, ఇప్పుడు నేను బాలుణ్ణి, ఇదంతా కూడా స్మృతి బలం చేత అనుభవించబడుతోంది. దేశ కాలములు కూడా స్మృతిని అనుసరించి. స్మృతి అంటే ఏంటి? ఇతపూర్వం అనుకున్నది, నమ్మింది, అనుకుని నమ్మిన దాన్ని బట్టే దేశ కాలాలు అనుభూతి అవుతోంది. పువ్వు నుంచి కాయ పండుగగా ఇప్పుడు ఈ అనుభూతి అనేది కాలానికి రిలేట్ చేస్తే ఈ జీవ చైతన్యం తన కల్పన చేత, తన భావన చేత ఒక క్షణంలో ఒక కల్పకాలం అనుభవించగలదు. ఒక కల్పము కాలము ఒక క్షణంలో కూడా అనుభవించగలదు. స్వల్పకాలంలో దీర్ఘకాల అనుభవం ఏర్పడగలదు. దీర్ఘకాలంలో స్వల్పకాల అనుభవం కూడా ఏర్పడగలదు. కొంతమందికి దృష్టాంతానికి హరిశ్చంద్రుడు ఒక రాత్రిలో 12 సంవత్సరాల కాలాన్ని అనుభవించాడు. అలాగే ఇంకో దృష్టాంతం, ఒక ఆయన తన ప్రియురాలు పట్ల విరహం అనుభవిస్తున్నాడు. అయ్యో వారు రాలేదే, వారిని చూస్తే బాగుండే అని ఒక బెంగతో ఉన్నారు. రాత్రి తెల్లవారులు వారికి క్షణక్షణం చాలా సుదీర్ఘకాలం, తెల్లారి సరిగ్గా కానీ రారు కదా, వీరు నా ప్రియమైన నేను ప్రేమించినటువంటి ఫలాన్ వ్యక్తి నా తెల్లారితే కానీ రారు కదా అనుకుని వారి గురించి మననం చేస్తూ తెల్లారులు మెలుకుతూ ఉంటూ క్షణక్షణం భారంగా గడిపేవాళ్ళు. భార్యాభర్తల మధ్యలో జరుగుతూ ఉంటాయి కదండి. అలాగే తల్లి కొడుకుల మధ్యలో, అయ్యో మా అబ్బాయి పొద్దున్నే ట్రైన్కి వస్తాడు, అయ్యో ఎంతో కాలం అయింది, సంవత్సరం అయింది చూసి, ఇప్పుడు చూడాలి. ఆ రాత్రి అంతా క్షణక్షణం ఎప్పుడు నా 4:30 అవుతుందా, ఎప్పుడు ట్రైన్కి వెళ్లి రిసీవ్ చేసుకోవాలా అని కడతారు. అంటే స్వల్పకాలం సుదీర్ఘ కాలంలో అనుభవించబడుతుంది. అదే గాఢని ఈ విషయం సంబంధించిన వాళ్ళు గాఢనిద్రలో పడుకున్నారనుకోండి, వాళ్ళకి సుదీర్ఘకాలం తెల్లవారులు ఒక క్షణంలో గడిచిపోయినట్టు. కొంతమంది కలిసి ఒక చోట పేకాడు ఆడుకుంటున్నారు, ఓ 2 రోజులు ఆడతారు, ఈ 2 రోజులు వాళ్ళకి క్షణకాలం గడిచిపోయినట్టుంది. ఈ 2 రోజులు ఒకడు ఎక్కడికో సుదీర్ఘమైన ప్లేస్ లో అడవిలో చిక్కుకుపోతే ఆ బయటికి రావడానికి చేసే ప్రయత్నంలో అతి దీర్ఘకాలంలో అనిపిస్తుంది. కాలం ఒకటే అయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భానుచితంగా ఒక్కొక్క అనుభవం అవుతుంది. మరి కాలం రిలేటివా కాన్స్టెంటా? సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని బట్టి కల్పనామయమే, కల్పనే. ఒక ఆయన వారు బాగున్నారండి అంటారు, ఇంకో చిచ్చి వాళ్ళు బాగోలేదండి అంటారు. ఇది కల్పన చేత ఇది 2 రకాలుగా అనుభవిస్తూ వస్తుంది, వస్తువులు ఏమీ లేదు. అలాగే కాలం కూడా ఒకడు బాగా ఆకలిగా ఉన్నప్పుడు 5 నిమిషాలు చాలా దీర్ఘమైన కాలంలో అనిపిస్తుంది. ఒకరు సుష్టిగా భోజనం చేసి ఆయన పడుకున్నాడు అనుకోండి, ఆయనకి 5-6 గంటల కాలం క్షణంలో అయిపోతుంది. అలా కాకుండా ఇంకోటి ఇందాక అనుకున్నట్టు బాగా ఆకలిగా ఉంది, నిద్రపట్టట్లేదు, అతనికి 6 గంటలు ఎలా ఉంటుందండి, సుదీర్ఘమైన కాలం గడిచినట్టు ఉంటుంది. ఎప్పుడు ఆ తినడానికి దొరుకుతుందా అన్నటువంటి ఆవేశంతో. సో కాలం ఒకటే అయినప్పటికీ ఇద్దరికి 2 రకాల అనుభవం అయినాయి. ఈ విధంగా ఒకే వస్తువు ఇద్దరికి 2 రకాలుగా కనిపిస్తే దాన్ని రిలేటివ్ అంటారు, అందుకని అబ్సల్యూట్ కాదు. సహజం కాదు, సంకల్పం మాత్రమే. దైర్ఘ్యం అంటారు. దైర్ఘ్యం అంటే ఒరిజినల్లీ దేర్, అదైర్ఘ్యం అంటే ఒరిజినల్లీ దే నాట్ దేర్ బట్ బై యాట్రిబ్యూషన్. కాలం కూడా యాట్రిబ్యూషన్ ద్వారా అనుభవం అవుతుంది కాబట్టి అది కూడా రిలేటివ్. ఇది ఇలా ఉండగా ఈ చమత్కారం నీ పట్ల పద్ముడి పట్ల ఈ విధంగా కొనసాగుతుందమ్మా. దృశ్యం వాస్తవానికి మీ యొక్క ఆత్మస్వరూపమే అయినప్పటికీ భాష్యాన్ని ఉన్నట్టుగా అనుభవం అవుతుందమ్మా. అప్పుడు లీలాదేవి అడుగుతుందమ్మా సరస్వతీదేవి, అసలు ఈ జగత్తు బయట నుంచి ఎలా వచ్చింది సడన్లీ, మా నాకు కానీ మరొక జీవుడికి కానీ ఎక్కడి నుంచి ప్రాప్తిస్తోంది? ఓహో, బయట నుంచి ఎక్కడ జగత్తు ప్రాప్తి ఎవరు ప్రాప్తింపజేస్తున్నారు, ఎందుకు వస్తోంది అని కదా నీ ప్రశ్న. విషయం విను అని అమ్మవారు చెప్తోంది. మిరియపు గింజలో కారం బయట కనపడకుండా లోపల ఉంది కదా. ఒక శిల ఎందు శిల్పం ఉంది, ఒక శిల రాయి తీసుకున్నాం, దాన్ని ఒక దేవుడు బొమ్మలా చెక్కారు. ఇప్పుడు ఆ దేవుడుగా బొమ్మలా చెక్కబడింది రాయి నుంచి బయటకు వచ్చిందా, శిలలోనే ఉందా? శిలలోనే ఉంది కదా. అలాగే చిరాత్మ ఎందే జగత్తున్నది. అయితే శిల్పి అనేక ప్రయత్నాలు చేసి ఆ శిల్పాన్ని తయారు చేస్తున్నాడు. ఈ చిరాత్మ స్వభావ సిద్ధంగా తన ఎందు జగదత్వం అని అనేటువంటి చమత్కారం చిరాత్మ తన ఎందు కలిగి ఉన్నది. జాగృత స్వప్న సుషుప్తులు చిరాత్మ యొక్క చమత్కార ప్రదర్శనాలు మాత్రమే, తాను మాత్రం యథాతథం. కాబట్టి భ్రమమయమైనటువంటి ఈ జగత్తు ఎక్కడ ఉన్నది అనే ప్రశ్నకి ఒక సమాధానం చెప్తాను వినమ్మా. భ్రమాత్మకమైన ఈ జగత్ అంతా కూడా ద్రష్ట ఎందే ఉన్నది. జన్మరహితుడు నిత్యుడు అయినటువంటి కేవల ద్రష్ట అయి ఎందే ఉన్నది. ద్రష్టత్వమే లేనప్పుడు అతన్ని పరమపురుషుడు అన్నాం. పరం అంటే ఆవల, ద్రష్టత్వానికి ఆవల ఉన్న జీవుని యొక్క స్వరూపాన్నండి పరమాత్మ, పరమపురుషుడు అంటారండి. పరమపురుషుడు అంటే ఎవరో విష్ణువు లేకపోతే శివుడు భాష్యాన అని కాదు శాస్త్ర ఉద్దేశం. అది ఉపాసనా సమయంలో కరెక్టే, కానీ విషయాన్ని అర్థం చేసుకునే సమయానికి వచ్చేసరికి ఆ పరస్వరూపం ప్రతి జీవుడు తన యొక్క స్వరూపమే అని గమనించాలి. ఎక్కడున్నది ఈ జగత్? ద్రష్టత్వానికి సాక్షి అయి ఉన్నది, ఇగ్నైటర్ అయి ఉన్నది. సాక్షిత్వాన్ని జగత్ దర్శనాన్ని ఏది ప్రేరేపిస్తూ నిర్వర్తిస్తోందో ఆ మనస్వరూపమే పరమాత్మ. కాబట్టి ఈ జగత్తు జన్మరహితము నిత్యము అయినటువంటి మనందరి యొక్క పరస్వరూపము పరమపురుషుని ఆశ్రయించి ఉన్నది. అంతేగాని ఈ జగత్తుకు స్వతహా అయినటువంటి సత్తా లేదు. ఈ ప్రతి జీవుడు స్వతహాగా ఆ పరమపురుషుడే అయి ఉన్నాడు. అమ్మా, ఇది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఈ జగత్ అనబడేది స్వకీయ కల్పనేనంటావా? అప్పుడు సరస్వతీదేవి సమాధానం చెప్తోంది చిరునవ్వుతో, ఓ లీల, ఇందులో అనుమానమే లేదు. ప్రతి ద్రష్ట తన కల్పనను అనుసరించే దృశ్యాన్ని అనుభవించడం జరుగుతోంది. ఇందుకు నీకు కొంచెం అర్థం అవడానికి, ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి అనుభవం అయ్యేటువంటి చిన్న దృష్టాంతం చెప్తాను చూడు. ఒక ఆయన కళ్ళు మూసుకున్నాడు, అతనికి రూపాలే లేవు. కళ్ళు తెరిచాడు, అనేక రూపాలు కనిపిస్తాయి. అంటే కళ్ళు మూసుకోవడం చేత రూపరాహిత్యం, కళ్ళు తెరచడం చేత అనేక రూపాలు తన యొక్క కళ్ళ యొక్క ఆపరేషన్ చేత అనుభవితం చేసుకుంటున్నాడు కదా. అలాగే ద్రష్టయందు జ్ఞాన దృష్టితో ఈ అనేకల్లో కనబడేటువంటి ఏకత్వం ఆస్వాదిస్తాడు. అజ్ఞాన దృష్టితో ఇది ఏకంలోని అనేకం ఆస్వాదిస్తున్నాడు. అజ్ఞాన దృష్టికి ఈ జగత్తు ఒక రకంగా కనిపిస్తుంటే జ్ఞాన దృష్టికి మరొక రకంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు అమ్మా సరే, ఈ దృశ్యం ఇలా ప్రాప్తిస్తోంది. జీవుడు మరణించాడనుకో, మరణించినప్పుడు ఈ దృశ్యం అతని వెంట ఉంటుందా? దృశ్యం అనుభవం కొనసాగుతుందా పోతుందా అది చెప్పమ్మా అని మృత్యు గురించి ఒక ప్రశ్న వేసింది అప్పుడు లీలావతి. దానికి సమాధానం సరస్వతి దేవి ఏ విధంగా చెప్పబోతున్నారు? ఈ మృత్యుని ఎలా డిఫైన్ చేయబోతున్నారు? మనిషి స్పష్టంగా మృత్యు అప్పుడు ఏం కానున్నదని చెప్తున్నారు, అది మనం ముందు ముందు వినబోతున్నాం. ఏతత్ సర్వం లోక కళ్యాణార్థం సర్వేశ్వర పాదార విందార్పణమస్తు. లోక కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ చోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అంభోరుహం జన్మగృహం భవత్యా వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యత కల్పయ పద్మవాచే లీలాగృహం మే హృదయారవిందం. లోక కళ్యాణమంతు హలో హలో కౌశిక్ పడుతుంది కానీ వీల్ చేస్తాడు మళ్ళీ కౌశిక్ తెలియదు కదా, ఆయన పని చేసుకుంటుంటాడు, ఇది ఆన్ చేస్తాడు.